అంటే మనం వెళ్ళి ఆ ఆలయంలో ఆ దైవాన్ని ఉపాసించినప్పుడు కేవలం నాలుగు గోడలో విగ్రహమో కాదు, ఒక విశ్వ చైతన్య శక్తి యొక్క కేంద్రం ఉందని తెలుస్తుంది. అది మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి కేంద్రాలను జాగృతం చేస్తుంది. అందుకు అక్కడికి వెళ్ళి ఉపాసన గాని అనుష్ఠానం గాని చేస్తే సిద్ధి పొందడానికి కారణం అదనమాట. ఈ విషయం చెప్తూ భారతీయుడైనటువంటి విజ్ఞానము, భారతీయమైనటువంటి విజ్ఞానము ఎంత ఔన్నత్యానికి చేరిందో అని ఆశ్చర్యపోతూ అతను అంటాడు, హయ్యర్ స్టేజెస్ ఆఫ్ స్పిరిచువల్ ఎవల్యూషన్ అని తెలియజేశాడు. ఆధ్యాత్మిక ప్రగతిలో అత్యున్నతమైనటువంటి సోపానాలు, అత్యున్నతమైన పథాలకు పయనించినటువంటి దివ్యత్వం ఈ భారతదేశానికి ఉంది అని చెప్పాడు. ఈ మహర్షులు తపోశక్తి చేత, ఈ మహర్షులంతా తపశ్శక్తి చేత దర్శించినటువంటి సూక్ష్మ ప్రపంచ విషయాలే ఈ దేవాలయాలు, ఈ క్షేత్రాలు. ఈ విధంగా ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం కలిగినటువంటి తపో జీవనుడికి ఆ పైన విశ్వ చైతన్య శక్తితో ఎటువంటి సంబంధం ఉండేది అనే దాన్ని తెలియజేస్తున్నాయి ఈ ఆలయాలని ప్రతిపాదించారు వారు. ఇటువంటి పరిశీలన దృష్టితో చూస్తే మనం ఆ పరమేశ్వర శక్తి ఒక్కటేనని, అది వివిధ విధాలుగా ప్రసరిస్తూ ఉంటుందని, దాన్ని గ్రహించే సాధనలు, ఉపాసనలు, ఈ దేవాలయములు, విగ్రహములు, క్షేత్రములు, తీర్థములు అని తెలుస్తుంది. ఇటువంటి దృష్టితో మనం పరిశోధనలు సాగించాలి. అంతేగాని భిన్న దృష్టితో విడిపోతూ వీడెక్కువ వాడెక్కువ అని దెబ్బలాడుకుంటూ ఉంటే చివరికి మన సంస్కృతే మిగలదు. ఇటువంటి వైజ్ఞానిక దృష్టితో కూడిన ఉపాసన సాగిన నాడు మన యొక్క సనాతన సంస్కృతిలోని విలువలు తెలుస్తాయి. అటువంటి సూర్య మహిమ మనం చెప్పుకున్న తర్వాత గణపతి మహిమ ఒకటి ఇక్కడ చెప్పబడుతున్న మహా గొప్ప విషయం. ఈ గణపతి కూడా ఈ క్షేత్రంలో 56 ప్రధాన స్వరూపాలతో ఉన్నట్ట. ప్రధాన స్వరూపాలు 56 అంటే కాశీ క్షేత్రం అంతా కూడా సప్తావరణ క్షేత్రం అని చెప్పబడుతోంది. అంటే ఇది ఒక చక్రము వంటిది, ఒక మహాయంత్రము వంటిది. శ్రీచక్రానికి నవావరణలు ఉన్నట్లుగా కాశీక్షేత్రం ఒక యంత్రం, అంటే ఇది శివ యంత్రం అనుకోండి, లేదా దేవతాశక్తితో కూడిన ఒక మహాయంత్రం అని. ఈ మహాయంత్రంలో అనేక మంది దేవతలు అనేక కేంద్రాల్లో, అనేక బిందు స్థానాల్లో ఉన్నారు. ఆ విధంగా ఏర్పడినటువంటి 7 ఆవరణల మహాయంత్రంలో ఒక్కొక్క ఆవరణలో 8 మంది చొప్పున, అంటే అష్ట వినాయకులు అనమాట. మొత్తం 7 ఆవరణలో 56 మంది వినాయకులు ఉన్నారు, గణపతులు ఉన్నారు. ఈ గాణాపత్యం కూడా ఇక్కడ ప్రసిద్ధంగా ప్రతిష్ఠితమైంది. ఎందుకంటే వైదిక మతాలు ప్రధానంగా 6 షణ్మతములు అంటారు. అవి ఏమిటంటే శైవము, వైష్ణము, సౌరము, గాణాపత్యము, శాక్తేయము, స్కాందము అని. ఈ 6 కూడా వాటి వాటి సుష్ఠు ఉపాసనలతో, అంటే ఏదో ఒకటి ప్రధానంగా మిగిలిన అంగములుగా కాకుండా అన్ని ప్రధానములుగా ఉండి ఉపాసింపబడుతున్న క్షేత్రం కాశీక్షేత్రం. అక్కడ ప్రధానమైన గణపతి డుంఠి వినాయకుడు. ఇతన్ని ఆధారం చేసుకుని ఇతర గణపతి అందరూ ఉన్నారు. కానీ గణపతి ఎన్ని రూపాలు అంటే లెక్కలేనన్ని రూపాలు, లెక్కలేని అవతారాలు. ఈయన కూడా శివునకు అభిన్నుడు, అంటే పరతత్వ స్వరూపమే గణపతి. సమస్త విశ్వమునకు పతి అయినటువంటి పరబ్రహ్మమే గణపతిగా ప్రకాశిస్తోంది. ఆ గణపతిని, డుంటి వినాయకుణ్ణి యువరాజు పట్టంపై ఆయన పట్టాభిషేకం చేసి శంకరుడు ప్రేమగా ఆలింగనం చేసుకుని గండ స్థలంబున నఖాంకుర వ్యాపారంబున బుజ్జగించచు ఇట్లని ఏ యువరాజు పట్టం మీద కూర్చోబెట్టి తన వేళ్లతో ఆ స్వామి యొక్క గడ్డాన్ని నిమురుతూ అంటున్నట్ట శంకరుడు ప్రేమగా కుమారుడైనటువంటి గణపతితో. నీ కతంబున కాదే లోక భీకరులైన త్రిపుర దానవుల మర్దింపగలిగి, నీ కతంబున గాదే కాకోల విషవన్ని అలవోకయను బోలే అర్పగలిగి, నీ కతంబున కాదే నిరవహగ్రహ స్ఫూర్తి అంధకాదుల గర్వమడపగలిగి, నీ కతంబున కాదే నేడు వారాణసి సంగమోత్సవ కేలి సలుపగలిగి, నీ కతంబున కాదే ఓ వినాయక నీ కారణంగానే నేను త్రిపురాసురుల్ని సంహరించగలిగాను అని చెప్తున్నాడు. అంటే త్రిపురాసుర సంహారానికి వెళ్లే ముందు గణపతిని పూజ చేసేట శంకరుడు, అలాగే హిరణ్యాక్షుణ్ణి వధించడానికి వెళ్లే ముందు నారాయణుడు కూడా పూజ చేసేట. అంటే మరి వీరు గొప్పవారు కదా, వీరెందుకు పూజ చేశారు అంటే వారు ఏ దేవతా మర్యాదని తెలియజేస్తున్నారో ఆ దేవతా మర్యాదని తాము పాటిస్తారు. అందువల్ల ఒక దేవత మరో దేవతని ఉపాసిస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఇవే పురాణములన్నిట్లోనే చెప్పబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ భాగవతంలో యోగమాయ అయినటువంటి దుర్గాదేవిని ఎలా ఉపాసించాలో తెలియజేస్తాడు ఆయన. అలాగే బ్రహ్మ వివర్తం కృష్ణ ప్రధానంగా వెళ్లే దానిలో శక్తి ఉపాసన, గణపతి ఉపాసన కూడా చెప్పబడింది. ఎందుకు ఇవన్నీ చెప్పబడుతున్నాయంటే వీటిలో ఏదో ఒకటే ఉపాసిస్తాను, ఇతరులను నమస్కారం పెట్టను అనేది సంస్కృతి కాదు, అది మన మతం కాదు. ప్రధానంగా ఒక అభీష్ట దైవాన్ని ఉపాసించినా మిగిలిన వారిని అంగదేవతలుగా ఉపాసించాలి. అందుకు ఒక దేవత మరో దేవతను ఆరాధించడం అనేది కనబడుతుంది. నారాయణుడు శంకరుని పూజించాడు, శంకరుడు రామనామాన్ని జపించాడు, అలాగే వీరందరూ గణపతిని పూజిస్తారు. ఎందుకంటే గణపతి విఘ్న వినాశకుడు, విఘ్నములు పోగొడడానికి, తద్వారా విజయం సాధించడానికి దేవతను కూడా కొలుచుకున్నారు. వారు ఏ మర్యాదని చెప్పారో ఆ మర్యాదను తామే పాటించారు. అందుకు గణపతిని కొలిచాడు శంకరుడు త్రిపురాసుర సంహార సమయంలో, కొలిచి విజయం సాధించగలిగాడు. అలాగే విషపానం చేసే ముందు కూడా గణపతిని కొలిచాడు. నీ కతంబున కాది కాకోల విషభన్ని అలమోక ఎనుబోలేని అర్పగలిగే, నీ కారణంగానే నేను విషాన్ని అవలీలగా మృంగగలిగాను. శివ ప్రధానమైనటువంటి కాశీఖండంలో కూడా గణపతి ప్రాధాన్యాన్ని చూపిస్తున్నాడంటే ప్రతి దేవతకి వాటి వాటి స్థితిలో ఒక ప్రాధాన్యత ఉంటుంది. అందుకే దేవతాంతరములు దేవతాతత్వములు ఇవి గ్రహించాలి. ఇవన్నీ సూక్ష్మమైనటువంటి విషయములు. అంతేకాదు ఏ రాక్షస సంహారానికి వెళ్ళినప్పుడు కూడా నిన్ను ఆరాధించే విజయం సాధించాను, అంధకాసురుడు మొదలైన రాక్షసులను సంహరించడానికి వెళ్ళేటప్పుడు నిన్ను ఆరాధించి వారిపై విజయం సాధించాను, అలాగే వారాణసి సంగమోత్సవ కేళినేడు సలుపగలిగే, నీ కారణంగానే కాశీక్షేత్రంలో ఉండి ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను అంటున్నాడు. అంటే ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది? కాశీక్షేత్రంలో ఉండడానికి గణపతి ఎలా కారణమయ్యాడు అన్నదానికి ఒక పెద్ద కథ ఉందన్నమాట. ఆ గణపతి సహకారం చేతనే ఆయన కాశీక్షేత్రానికి మళ్లీ వచ్చాట. ఈ సంబంధించిన కథ రేపు చెప్పుకుందాం. ఈ రోజుకు స్వస్తి. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మ. యువరాజు పీఠంలో డుంఠి వినాయకుని పట్టాభిషిక్తుని చేసి శంకరుడు స్తుతిస్తూ అంటున్నాడు, నీ కతంబున కాది నేడు వారాణసి సంగమోత్సవ కేళి సలుపగలిగే, నీ కారణంగానే మళ్లీ నేను వారణాసికి చేరుకోగలిగాను అని అన్నాడు శంకరుడు. మళ్లీ చేరుకోవడం అనే దాని వెనక చాలా పెద్ద కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, ఇది కూడా స్కాంద పురాణాంతర్గతమైనటువంటి కాశీఖండంలో గొప్ప కథ. దీన్ని క్లుప్తంగా చెప్పుకుంటే, ఒకసారి భయంకరమైన కరువు భూలోకానికి వచ్చిందిట. అది చాలా సంవత్సరాలుంది, ఎప్పటికీ పోలేదు. ఆ సమయంలో ఇది రావడానికి కారణం సరి అయినటువంటి రాజు లేకపోవడం. సరి అయిన రాజు కావాలి అంటే అన్నింటినీ నిగ్రహించగలిగేటువంటి ధర్మశక్తి కలిగిన రాజు కావాలి. అలాంటి ధర్మశక్తి కలిగిన రాజు ఎవరా అని చూసి, అటువంటి క్షాత్రశక్తి కలిగినటువంటి రిపుంజయుడు అనే రాజుని బ్రహ్మదేవుడు చూసి, నువ్వు రాజ్యాన్ని ఏలాలి అంటే తప్పకుండా ఏలుతాను గాని ఒక కండిషన్ అన్నాడు. అతను ఏమిటంటే, నేను అవసరం నిజంగా భూమికి ఉంటే ఇక్కడ ఇంక దేవతలు అనే వాళ్ళు ఎవరు ఉండకూడదు అన్నాడు. ఏ క్షేత్రముల్లో దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతే నేను రాజ్యం వెళతానన్నాడు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి అని బ్రహ్మదేవుడు కాశీనగరానికి వెళ్లి శంకరుని అడిగాడు. అప్పుడు శంకరుడు ఆలోచించి చిరునవ్వు నవ్వుకుని, ఇప్పటి సమయం ఏమిటి అంటే మనం వెళ్ళవలసిన సమయమే వచ్చింది, ఆ రిపుంజయుడు పాలించవలసినదే, కాలం యొక్క మహిమ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, ఏమి చేస్తాం, అందువల్ల దేవతలందరూ కూడా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదే అని తీర్మానించాడు శంకరుడు. ఈ విషయం బ్రహ్మదేవుడు రిపుంజయునికి చెప్పి, ఇక నుంచి నువ్వు పాలన చేయు, దేవతలందరూ ఇంక భూమి మీద ఉండరు అన్నారు. ఆ రిపుంజయునికే మరో పేరు దివోదాసుడు అని చెప్పబడుతుంది. అప్పుడు దివోదాసుడు చాలా సంతోషంగా పాలన చేసేట. అతడు ఎటువంటి యజ్ఞశక్తిని సంపాదించగలిగాడంటే, సమస్త పంచభూతములను కూడా తన శక్తితో నడపగలిగేటటువంటి మహిమ సంపాదించగలిగాడు. దానితో పాలన చేస్తూ ఉన్నాడు. భౌతికమైనటువంటి భూత శక్తులన్నిటి కూడా తానే నియంత్రించగలిగి నడపగలుగుతున్నాడు అన్నమాట. అందువల్ల దేవతలందరూ కూడా క్షేత్రములు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాశీక్షేత్రంలో ఉన్న దేవతలు శ్రీశైలము, కుంభకోణము, సోణ, అర్క, పుండరీకపుర, పాండురంగ, మహాకాళ, కాళహస్తి, కాంచి, వెంకటాచలం, శ్రీరంగం, రామేశ్వరం మొదలైన దివ్య స్థలాలలో ఉన్న దేవతలందరూ కూడా వెళ్ళిపోయారు. ఒట్టి గుళ్ళు మాత్రమే మిగిలాయి. గాని దేవతాశక్తులు, ఆ బింబముల్లో ఏ దేవతాశక్తి ఉంటుందో ఆ దేవతాశక్తి అంతర్ధానమే వెళ్ళిపోయింది. వీళ్ళందరూ వెళ్ళి మందరాద్రిలో కూర్చున్నారు. మళ్ళీ ఎప్పుడు సమయం వస్తుందా, ఎప్పుడు తమ నివాసాలకు వెళతామా అని ఎదురు చూస్తూ ఆ సమయం కోసం కాచు కూర్చున్నారు. అలాగా 10,000 సంవత్సరాలు గడిచాయి. 10,000 సంవత్సరాల పాటు కేవలం తన శక్తితోనే భూతాదుల్ని నియంత్రించి నడుపుతూ ఉన్నాడు దివోదాసుడు రాజ్యాన్ని ధర్మబద్ధంగా. రాజ్యం ధర్మబద్ధంగా నడిచేటప్పుడు ప్రశ్నించడానికి వీలు లేదు. 10,000 సంవత్సరాలు అయిపోయింది. దేనికైనా కాలం కొందరికి కొన్నాళ్ళు అవకాశం ఇస్తుంది, తర్వాత దాన్ని పక్కకు తీస్తుంది. కాలం యొక్క మహిమ, 10,000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఇంకా రిపుంజయుడు పాలించవలసిన అవసరం లేని స్థితికి చేరుకుంది భూదేవి. అప్పుడు అతన్ని పక్క నుంచి తప్పించాలి. తప్పించాలంటే ఏ కారణం చూపి తప్పిస్తారు? నువ్వు అధర్మం చేసేవని ఏదో కారణం చూపించడానికి అలా లేడు అతను. సర్వము సవ్యంగా నడుస్తున్నాయి, ధార్మికమైన పద్ధతుల్లోనే నడుస్తున్నాయి. ఈ దేవతాయతనాల్లో దేవతలు లేరేమో గాని మిగిలిన వాళ్ళందరూ కూడా సత్యము శౌచము ఇవేవి వదలకుండానే సాగిస్తూ ఉన్నారు ధర్మాన్ని. ఇలా పాలించగలుగుతున్నాడు ఆయన. మరి అటువంటిప్పుడు అతన్ని ఏ నెపం చూపించి అక్కడి నుంచి తప్పించాలి? ఆ నెపాన్ని ఆ మార్గాన్ని చూపించి తిరిగి తాను కాశీక్షేత్రం చేరేటట్లుగా ఏదైనా ఉపాయం ఆలోచించమని కొందరు దేవతల్ని వరుసగా పంపించడం ప్రారంభించాడు శంకరుడు. ఎందుకంటే కాశీ వియోగాన్ని ఆయన ఓర్వలేడు, ఆ వియోగం తట్టుకోలేక ఒక్కొక్కరిని పంపించాడు. మొదట ఆదిత్యుల్ని కొందరిని పంపించాడు. ఈ ఆదిత్యులు వచ్చి కాశీక్షేత్రానికి చేరుకుని నైసర్గికంగా అంటే సహజ సిద్ధంగా కాశీ దివ్యక్షేత్రం అందువల్ల వదలకుండా ఒక చోట ఆయన స్థిరపడిపోయేట. అంటే పూజలు పొందే మూర్తిగా కాక తన విభూతులతో ఒక చోట ఉండిపోయాడు. ఇలా ఎవరిని పంపినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లేదు. ఇది చూసి చివరికి గణపతిని విష్ణువుని పంపాడు. వాళ్ళు నేను చూసుకుంటాంలే అని శివునికి ధైర్యం చెప్పి బయలుదేరారు. ఈ గణపతి ఇతడిలో అధర్మ బీజం ప్రవేశించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేట, విఘ్నాదులు కల్పించి. ఆ తర్వాత నారాయణుడు ఒక సన్యాసి వేషం ధరించి మధుసూదనుడు అనే పేరుతో వచ్చాడు. అతనికి చెలికత్తిగా శిష్యురాలిగా వచ్చినది లక్ష్మీదేవి. వీరు తలో చోటకి వెళ్లి ఒక అవైదికమైన అధర్మ బీజాలని ప్రవేశపెట్టేట రాజ్యంలో. అవేమిటి అంటే, పరం ఉందని ఎవడు చూడొచ్చాడు, ఈ సత్యము ఈ శౌచము అహింస ఇవన్నీ పాటించడం వల్ల ప్రయోజనం ఏముంది, భగవంతుడు దేవుడు అంటే వాడు ఉన్నాడు లేడు ఎవడు చూడొచ్చాడు, స్వర్గము నరకం అనే లోకాలు ఉన్నాయో లేవు ఎవడు చూడొచ్చాడు, సుఖపడితే స్వర్గం దుఃఖపడితే నరకం అన్నీ ఇక్కడే ఉన్నాయి, ప్రాయం ఉందే అది వెళ్ళిపోతే మళ్లీ రాదు, కనుక ఆ వయస్సున్నప్పుడే ఆనందాన్ని అనుభవించాలి అని ఇటువంటి మాటలు వినడానికి చాలా బాగుంటాయి. దీన్నే తారవాక మతం అనండి, అవైదికం అనండి, ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి, ఆచరించడానికి కూడా బాగుంటాయి తాత్కాలిక సుఖం కోసం. ఇది ప్రచారం చేశారట. ప్రచారం చేయగానే ప్రజల్లో క్రమంగా ధర్మం దెబ్బతినడం మొదలుపెట్టింది. ఎందుకంటే అధర్మాన్ని ప్రచారం చేసే వాళ్లల్లో గాని దేవతాశక్తి ఉంటే అది ఇంకా ప్రబలంగా ఉంటుంది. అందువల్ల ఒక్కొక్కసారి అధర్మాన్ని కూడా దేవతలు ప్రచారం చేయవలసి వస్తుంది. అది ఆ కాలాల కోసం. ఎందుకంటే మళ్ళీ దేవతలు భూమి మీదకి రావాలంటే ఏదో జరిగి పక్కకు వెళ్ళాలి. అయితే తత్కాలమే అది శాశ్వతంగా అధర్మ బోధ నిలవకూడదు అది తెలుసుకోవాలి. తత్కాల ప్రయోజనం కోసమే ఆ క్షణంలో అతను కదిలించడానికి కావలసిన అధర్మ శక్తి ప్రవేశపెట్టడం. ఇక ఈవిడ మహాలక్ష్మీదేవి శిష్యురాలుగా వచ్చింది కదా, ఆవిడ అంతఃపుర స్త్రీల వద్దకు వెళ్ళింది. వెళ్ళి ఆవిడ చెప్పవలసిన విషయాలు ఆవిడ చెప్పింది. స్త్రీలకు ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి, వాళ్ళకేమో ఈ ధర్మము మొదలైనటువంటి విషయంలో పాతివృత్యము మొదలైన కట్టుబాట్లు ఎక్కువ పెట్టేశారు. మనకి కనిపించిన ప్రలోకాలు ఏమిటి, ఇహలోకంలోనే సుఖపడాలని పతివ్రత ధర్మములు ఇవన్నీ సడలించింది లక్ష్మీదేవి తన బోధలతో. ఈ విధంగా ధర్మం ఎప్పుడైతే భ్రష్టమయ్యిందో విఘ్నేశ్వరుడు ఉత్పాతాలు సృష్టించాడు. దీనితో దివోదాసినిలో ఒక తెలియని వైరాగ్యం ఏర్పడింది. ఈ వైరాగ్యం కోసమే కాచుకూర్చున్నారు అందరూ కూడా. ఆ వైరాగ్యం ఎటువంటిది అంటే, తనంత తాను రాజ్యం వదిలేయాలి అని సిద్ధపడేటంత వైరాగ్యం కలిగింది. అంటున్నాడు, 10,000 ఏళ్లు పాలించాను, భోగాలు అనుభవించాను, శక్తిని చూపించాను, ధర్మం తప్పకుండా పాటించాను, అయినప్పటికీ ఇక్కడ ధర్మం సడలుతోంది, ఏవో ఉత్పాదాలు ఏర్పడుతున్నాయి, దీనంతటికీ కారణం ఏమిటి అంటే నాకు తెలియనటువంటిది ఏదో నడుస్తోంది, దేవతలందరూ కలిసి చేస్తున్న పని అయి ఉంటుంది, ఇది నాకు ఇంక విరక్తి కలిగింది, నేను తరించే మార్గం ఏమిటి అని అంటే అప్పుడు అక్కడికి బయలుదేరేట భిక్షుకు రూపంలో ఉన్నటువంటి సన్యాసి రూపంలో ఉన్నటువంటి నారాయణుడు. వెళ్ళి ఆయన ఉపదేశం చేశాడు, నువ్వు ఇంకా వెళ్లవలసిన సమయం వచ్చింది, ఆ కారణం చేత నువ్వు తరించడానికి నీకు పరమార్థం లభించడానికి కాశీక్షేత్రంలో వెళ్లి శివలింగాన్ని ప్రతిష్ట చేసి శివోపాసన చేసి తరించు అని నారాయణుడు ఉపదేశించాడు. అప్పుడు దివోదాసుడు కాశీక్షేత్రానికి వెళ్లి శివలింగ ప్రతిష్ట చేశాడు. ఆ శివలింగానికి దివోదాసేశ్వర లింగము అని పేరు. అలా శివోపాసన చేసి ఆయన తరించిపోయాడు. అప్పుడు ఇంకా తిరిగి దేవతలందరూ కూడా తమ తమ నెలవులకు రాగలిగారు. దీనికి కారణం, ప్రధాన కారణం గణపతి, ఆ తర్వాత నారాయణుడు, వీరందరూ సహకరించారు. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నట్టు శంకరుడు చెప్పుకుని గణపతికి పట్టాభిషేకం చేశాడు. ఎలాగా, విఘ్నములన్నింటినీ కూడా నిగ్రహించేటువంటి ఆ స్వామిని కాశీక్షేత్రానికి యువరాజుగా పట్టాభిషేకం చేసి ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. నీ కతంబున కాదే నేడు వారాణసి సంగమోత్సవ కేలి సలుపగలిగే. ఈ విధంగా ఆనాడు త్రిపురాసుర సంహారం చేసినా రాక్షస సంహారం చేసినా విషాన్ని పానం చేసిన నిన్ను పూజించి విఘ్నములన్నీ దాటా పని చేయగలిగాను. ఈ విధంగా నువ్వు నాకు ఆత్మజుడువన్న, మిత్రుండవన్న, భటుడవన్న, సచివుండవన్న నాకెన్న నీవు, నిన్ను ఎబ్బంగి వర్ణింప నేరవచ్చు కంఠపీఠాగ్రకరి రాజా దుంఠిరాజా అన్నారు. కంఠపీఠాగ్రకరి రాజా, ఎంత చక్కటి పదాన్ని వేస్తున్నాడు శ్రీనాథుడు ఇక్కడ. కంఠపీఠాగ్రకరి రాజా, కంఠపీఠంపై అగ్రంగా కరిరాజును కలిగినటువంటి వాడా అని. కంఠపీఠంపై కరిరాజు అంటే మెడ మీద ఏనుగు ముఖాంతో ప్రకాశించే గణనాథ అనడం అన్నమాట. ఓ డుంఠిరాజా, నిన్ను ఈ భంగి వర్ణింపనేరవచ్చు. నేను ఎలా వర్ణించనయ్యా, నువ్వు నాకు ఆత్మజుడువు, నాకు కుమారుడుగా వచ్చినటువంటి నా తేజము నువ్వు. అంతేకాదు నాకు మిత్రుడివి, నాకు భటుడివి, నాకు మంత్రివి, అన్నీ నువ్వై కాపాడేవు అని. అంత తెలివైన వాడు గణపతి, అంత చక్కగా పనులు సానుకూలం చేయగలిగినటువంటి వాడు, ప్రతికూలములను తొలగించి అనుకూలతను కలిగించేటువంటి దైవం మహాగణపతి. అటువంటి గణపతిని పట్టాభిషేకం చేసి ఆనంద పరవశుడై ఇంకా స్తుతిస్తున్నాడు శంకరుడు విశ్వేశ్వరుడు. జయ జయ విఘ్నేశ్వర, భక్త నిర్విఘ్నకారక, అవిఘ్న విఘ్నకర, సర్వగణాధీశ, సర్వగణాగ్రగణ్య, అవిఘ్న విఘ్నకర, రెండూ చెప్తున్నాడు. అవిఘ్నములు చేసేటటువంటి వాడవు, విఘ్నములు కలిగించేటటువంటి వాడవు, రెండు నువ్వే. విఘ్నములు దేనికి ఏర్పడాలి? దుష్టకార్యాలకు విఘ్నాలు కావాలి, సత్కార్యాలకు విఘ్నాలు తొలగాలి, రెండూ కూడా నువ్వే కలిగించగలవు. గణ ప్రణత పాదాబ్జ గణనాతీత సగుణ సద్గుణ సర్వజ్ఞ సర్వేశ సర్వభూత నిదాన సర్వ మాయా ప్రపంచజ్ఞ సర్వ కర్మాగ్ర పూజిత సర్వమంగళ అమంగళోపశమన సిద్ధవంజపద సిద్ధి వినాయక సర్వ సిద్ధి నిలయ సర్వబలాధార సర్వబలాశ్రయ సర్వఫలప్రద బలాకోజ్వల దంతాగ్ర అనంత మహిమాధర ధరాధర విదారణ దంతాగ్ర ప్రోత దిగ్నాగ నాగ విభూషణ భువనంబులకు అభ్యుదయంబు గావింపుము అంటున్నాడు శంకరుడు గణపతితో. సమస్త భువనములు కూడా శ్రేయస్సును పొందేలాగా, అభివృద్ధి చెందేలాగా పాలించవయ్యా అన్నాడు గణపతితో శంకరుడు. ఆవరణ రూపమున కాశీ అహరహంబు కావదగు నీకు బహువిధాకార కలన అనుచు ఆనతినిచ్చే చంద్రార్ధమౌళి భవుడు భువనాద్భుత క్రియ ప్రౌఢిమెరయా. ఆవరణ రూపమున కాశీ, కాశీలో ఉన్నటువంటి ఏడు ఆవరణల్లో ఒక్కొక్క ఆవరణలో ఎనిమిది రూపములు చెప్పున్న బహువిధ ఆకారములతో ఈ కాశీక్షేత్రములో నెలకొని ఈ భువనముల్లో విఘ్నములు తొలగించి పాలించు అని చెప్పాడు. అలా నెలకొన్న స్వామి యొక్క 56 పేర్లను కూడా చాలా వివరంగా అందిస్తుంది మనకి కాశీక్షేత్ర మహాత్మ్యుని తెలియజేసే పురాణ వాంగ్మయం. అందులో అనేక పేర్లున్నాయి, 56 ప్రధానమైనటువంటి గణపతులు అన్నమాట. ఈ పేర్లు వింటే చాలు మనం తరించిపోతాం. ఆ పేర్లకు ఉన్నటువంటి శక్తి అటువంటిది, ప్రతిదీ కూడా మంత్రమయమైనటువంటి నామం, పైగా ఎక్కడెక్కడ ఏ పేరుతో ఉన్నాడో కూడా తెలియజేసే మన పురాణాలు అందించినటువంటి మ్యాప్లు ఉన్నాయే, అవి చాలా స్పష్టంగా ఉంటాయి. ఏ దిక్కున ఏ దేవత ఎలా ఉన్నారో కూడా కాశీ గురించి అంత వివరంగా చెప్తోంది స్కాందం. దాన్ని బట్టి మనం అన్వేషించుకుంటూ వెళితే ఇవన్నీ కనబడతాయి. అక్కడ గంగా సంభేదంబున కర్కరీ వినాయకుడు, కాశీక్షేత్ర దక్షిణంబున దుర్గా వినాయకుడు, భీమచండి సమీపంబున నిరుత భాగంబున భీమచండి వినాయకుండు, పశ్చిమ దిగ్భాగంబున దేహళీ వినాయకుండు, వాయువ్య దిగ్భాగంబున డుంఠి వినాయకుండు, ఉత్తర దిగ్భాగంబున పాసపాడి వినాయకుండు, గంగావరణ సంగమంబున కర్వ వినాయకుండు, అంటే గంగా వరణా నది కలిసే చోట కర్వ వినాయకుడు అని పేరుతో ఉన్నాడు. యమతీర్థంబునకు పశ్చిమ దిగ్భాగంబున సిద్ధి వినాయకుండు. వీరు బాహ్యావరణ దేవతలు. మొదటి ఆవరణలో ఉన్నటువంటి 8 దేవతలను చెప్పి ఇంకా తర్వాత దేవతల్లో కూడా లంబోదర వినాయకుడు, కూడదంత వినాయకుడు, కాలకంఠ వినాయకుడు, కూష్మాండ వినాయకుడు, ముండ వినాయకుడు, వికటదంత వినాయకుడు, రాజపుత్ర వినాయకుడు, ప్రణవ వినాయకుడు, ఇవి ద్వితీయావరణ దేవతలుగా చెప్పి, వక్రతుండ వినాయకుడు, కపిసింహ ద్విపత్రిముఖ వినాయకుడు, పంచాస్య వినాయకుడు, హేరంబ వినాయకుడు, ఆశా వినాయకుడు, వరద వినాయకుడు, మోదకప్రియ వినాయకుడు, సింహతుండ వినాయకుడు, గూణితాక్ష వినాయకుడు, క్షిప్రప్రసాద వినాయకుడు, చింతామణి వినాయకుడు, దంతహస్త వినాయకుడు, పిచండిల వినాయకుడు, దండముండి వినాయకుడు, కలిప్రియ వినాయకుడు, స్థూలదంత వినాయకుడు, చతుర్దంత వినాయకుడు, ద్వితుండ వినాయకుడు, జ్యేష్ఠ వినాయకుడు, దక్ష వినాయకుడు, కాల వినాయకుడు, నాగ వినాయకుడు, గజకర్ణ వినాయకుడు, చిత్రఘంట వినాయకుడు, జ్ఞాన వినాయకుడు, ద్వాదశ వినాయకుడు, ఇలా మొత్తం 56 మంది గణపతుల పేర్లు ఇందులో చెప్పబడ్డాయి. ఇలా వెలసి ఏలుతున్నటువంటి గణపతి నామాలు స్మరిస్తే బహువిధ రూపములతో ఉన్న గణపతి ఒక్కడే అతని పరతత్వం, అదే శివతత్వం, అదే పరమాత్మతత్వం. ఆ పరమాత్మయే బహువిధ గణపతి రూపములుగా ప్రకాశిస్తున్నాడు. ఇన్ని రూపములతో ఏలేటటువంటి మహాగణపతికి నమస్కారము. అది ప్రధానంగా విశ్వేశ్వర స్వామి వెలసిన జ్యోతిర్లింగ క్షేత్రం గనక శైవం వివిధ విధాలుగా ప్రతిష్ఠింపబడింది. అదే విధంగా వైష్ణవం కూడా సమృద్ధిగా అక్కడ ఉన్నది అని చెప్పి సౌరం ఎలా ఉన్నదో తెలియజేసి 56 రూపాలతో ఉన్నటువంటి గణపతిని తెలియజేసి గాణాపత్య వైభవం కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు శాక్తేయం వైపు వస్తే శక్తి ప్రధాన క్షేత్రం కూడా కాశీక్షేత్రం. తంత్రశాస్త్రాల్లోని ఇతర శాక్తేయ పురాణాల్లోని చెప్పబడ్డటువంటి శక్తి దేవతలందరూ కూడా కాశీక్షేత్రంలో వెలసి ఉన్నారు. శ్రీ విద్యా సంప్రదాయము, ఇతర దశమహావిద్యా సంప్రదాయములు అంటే కాళీ, తార, చిన్నమస్త, భువనేశ్వరి ఇత్యాది ఏ మహాశక్తి రూపాలున్నాయో ఆ శక్తి రూపములన్నీ కూడా అంగదేవతలతో సహా కాశీక్షేత్రంలో నెలకొని ఉన్నారు. కనుక శక్తికి సంబంధించిన ఉపాసన కూడా కాశీక్షేత్రంలో సిద్ధిస్తుంది. ఏ దేవతకి సంబంధించిన ఉపాసన అయినా సరే కాశీక్షేత్రంలో చాలా శీఘ్రంగా సిద్ధించి ఆ దేవతానుగ్రహం లభిస్తుంది. అటువంటి క్షేత్రము గనుకనే కాశీక్షేత్రాన్ని భారతీయ ఆధ్యాత్మిక రాజధాని అని మాటి మాటికి నొక్కి చెప్పడం. శక్తి ఎన్ని విధములుగా ఉన్నది అంటే ప్రధానమైన శక్తి విశాలాక్షి, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాదేవి అక్కడున్నది. ఇక ఆ తల్లి ప్రధాన శక్తిగా ఉంటే ఇంకా అనేకమైన రూపాలున్నాయి. మనకు చండీ సప్తశతిలో చెప్పినటువంటి రూపములు, అదేవిధంగా శ్రీ విద్య, బ్రహ్మాండ పురాణము ఇత్యాదుల్లో చెప్పబడేటువంటి దేవతలు, వారాహి మొదలైన దేవతలందరూ కూడా అక్కడ నెలకొని ఉన్నారు కాశీక్షేత్రంలో. శ్రీ విశాలాక్షి చే శిశిర భాను కిరీటున భంగ లక్ష్మి చేన గజచేత లలిత చే తరుణ పల్లవ పాటలంగి చే జవరాలి చే లోక జనని చేత పూబోడి చే విశ్వభుజ చేత హ్రీంకార వనజవాటి విహార వరట చేత శివదూత చేత పశ్చిమ నాడికా వీతి పరమయోగులు కాంచు ఫలము చేత చిత్రకంఠిక చే నీల చికుర చేత భద్రకాళిక చే దైత్య భయద చేత నిగళ భంజన చే కృపానిఘ్న చేత గరిమగైకొని శ్రీ కశికాపురంబు. పరాశక్తి ప్రధానంగా శ్రీ విశాలాక్షి రూపంతో ఉన్నది, వివిధ శక్తులతో ప్రకాశిస్తూ ఉన్నది. లలిత మొదలైన రూపములన్నీ ఆ తల్లివే. ఆ తల్లి లోకజనని, అంతేకాదు యోగులు యోగ మార్గము ద్వారా సాధించే పరతత్వం ఆమె. ఇంకొక రహస్యం చెప్తాడు, హ్రీంకార వనజవాటి విహార వరట చేత. హ్రీంకారం అనే వనంలో విహరిస్తూ ఉంటుందని. హ్రీంకారము భువనేశ్వరి బీజం, ఇది మహాబీజాక్షరం. ఉపదేశం పొంది సరి అయిన గురువు వద్ద జపించవలసిన మహాబీజాక్షరం అవుతుంది హ్రీంకారం. ఈ హ్రీంకార వైభవాన్ని కాశీఖండం ప్రత్యేకించి ప్రశంసిస్తోంది. ఆ హ్రీంకారంలో ఆదిశక్తి యొక్క తత్వం దాగి ఉంటుందని. దీన్ని అప్పయ దీక్షితులు కూడా వియధీకార సంయుక్తం వీతిహోత్ర సమన్వితం అర్ధేంద్రసితం దేవ్యాహ అని చెప్పారు. హా అనే ఆకాశ బీజానికి ఈ అనే శక్తి బీజము, రా అనే అగ్ని బీజము నాదంతో కలిసి హ్రీం బీజం అయ్యిందని. ఆ బీజాక్షరంలో అమ్మ శక్తి దాగి ఉందని, ఆ శక్తి విస్తృతమై కాశీక్షేత్రం అంతా వివిధ రూపాలతో వెలసి ఉందని. చిత్రకంఠిక, భద్రకాళి, ఈ విధంగా అనేక నామాలతో ఉన్న తల్లి అక్కడ గ్రామదేవతా రూపాలతో కూడా ఉన్నది. అంటే దేవీ భాగవతంలో చెప్పబడ్డటువంటి సమగ్రమైన దేవీతత్వం కాశీక్షేత్రంలో నెలకొని ఉంది. అంటే ప్రధానంగా అమ్మ పూర్ణ శక్తులుగా వెలయడమే కాక ప్రధానాంశ శక్తులుగా వెలసి ఉంది, అంశాంశ శక్తులుగా వెలసి ఉంది, కళాశక్తులుగా, కళాంశ శక్తులుగా, కళాంశాంశ శక్తులుగా, అంశాంశాంశాంశ శక్తులుగా ఇన్ని విధాలుగా వ్యాపించి ఉందిట. అలాగ అమ్మవారి యొక్క అత్యంత లేశాతి లేశమైనటువంటి అంశలు గ్రామదేవతలు. ఆ గ్రామదేవతా శక్తులు కూడా ఉంటాయి. ఈ గ్రామదేవతా శక్తులు కూడా కాశీక్షేత్రంలో ఉన్నారు. అంటే గ్రామదేవతా శక్తులు మొదలుకొని ప్రధాన శక్తుల వరకు సర్వ దేవతా శక్తులు కూడా కాశీక్షేత్రంలో ఉన్నాయి. గుజ్జు మోకమావి కుబ్జా మహాదేవి భక్త లోక కీర పతగములకు కమల కమల నాభు గారాభురేవేరి గ్రామ దైవతములు కాశీన గద. కుబ్జా మహాదేవి, కమలా మహాదేవి ఇత్యాది గ్రామదేవతలు కూడా ఉన్నారు. వీరు కాక సప్తమాతృకా దేవతలు కూడా అక్కడ వెలసి ఉన్నారు. ఈ సప్తమాతృకలు కూడా ఉపాస్య దేవతలు. ఆ సప్తమాతృకులు ఎలా విహరిస్తుంటారంటే కాశీక్షేత్రంలో, ఐరావతము నెక్కి అసనిచే ధరించి ఐంద్రి ఘంటావీధి యందు మెలగు. ఘంటావీధులు అంటే ప్రధానమైన మార్గాలు. ఈ మార్గాలలో ఐరావతాన్ని ఎక్కి వజ్రాయుధాన్ని ధరించి ఐంద్రీ శక్తి వెళుతుంటుందిట. ఐంద్రీ శక్తి అంటే ఇంద్రునికి ఆధారమైన శక్తి. ఏదైనా ఒక దేవత ఉందంటే ఆ దేవతకి ఆధారమైన శక్తి పరాశక్తి జగన్మాత, ఆ తల్లి ఐంద్రీ శక్తిగా విహరిస్తుంటుంది. అదే విధంగా విహరించు శృంగార విపిన వీతుల యందు కౌమారి శిఖిసాపకంబునెక్కి, కౌమారీదేవి నమలి వాహనం మీద విహరిస్తూ ఉంటుందిట. అక్కడ ఉన్నటువంటి విపినములలో, కాశీక్షేత్రంలో ఉన్న విపినములు అంటే తోటలు అడవులు మొదలైనవి, అక్కడ విహరిస్తూ ఉంటుంది కౌమారి. ఈమె నెమలి వాహనం మీద ఉంటుంది. కుమారస్వామి యొక్క శక్తి అనమాట, చంద్రశేఖరుని యొక్క ఆదిశక్తి మహేశ్వరీదేవి అంటే మహేశ్వరుని యొక్క శక్తి అనమాట. ఈమె ఆభూతి మీద అంటే వృషభ వాహనం మీద వెళుతూ ఉంటుంది ఈ తల్లి. చదలేటి సైకత స్థల వినోదించు అలవోక బ్రాహ్మి రాయించనిక్కి, చదలేటి సైకత స్థలులా అంటే అక్కడ ప్రవహిస్తున్నటువంటి గంగానది యొక్క ఇసుక తిన్నెల మీద బ్రాహ్మి విహరిస్తూ ఉంటుంది, రాజహంసనికి విహరిస్తుంది బ్రాహ్మీదేవి. ఇది బ్రహ్మ యొక్క శక్తి అనమాట. విహగపతి నెక్కి వైష్ణవి ప్రహరి తిరుగు పంచమయ్యును చాముండియు సంచరింతురు. విహగపతి అంటే గరుత్మంతుడు, గరుత్మంతిని ఎక్కి వైష్ణవీదేవి విహరిస్తూ ఉంటుంది శంఖచక్ర గదా పద్మములు ధరించి. ఇది విష్ణుని యొక్క శక్తి. అదేవిధంగా పంచమీ దేవత, చాముండీ దేవత మొదలైనటువంటి పరాశక్తి స్వరూపాలు విహరిస్తూ ఉంటాయి కాశీక్షేత్రంబులో. ఆత్మవాహనముల నెక్కి అహరహంబునగా శ్రీ కాశికాపురాభ్యంతరమున, ఈ విధంగా కాశికాపురంలో సప్త మాతృకలు కూడా విహరిస్తూ ఉంటారు. ఇంకా అమ్మవారి యొక్క రూపాలు ఎన్నున్నాయో ఆ పేర్లను చెప్తున్నాడు. ఈ పేర్లను మనం వింటే చాలు, ఆ పేర్లతో ఉన్నటువంటి అమ్మ మన హృదయంలో స్ఫురిస్తుంది. చిత్తఘంటా మహాదేవి శివపురంధ్రి గౌరి నెంబాడు సేవించు కాశీనగరి, అతడుని వినండు ప్రాణ ప్రయాణ వేళ యమలులాయ కఠోర ఘంటారవంబు. అక్కడ చిత్రఘంట అనే దేవత ఉన్నది. ఈమె ఎవరంటే శివపురంధ్రి గౌరి, శివుని యొక్క శక్తి. ఇవన్నీ శివుని యొక్క శక్తులే. శివుని యొక్క శక్తులు కోట్ల కొలది ఉన్నాయట. అన్ని రూపములు కూడా శివుడు ధరించాడు. ఇక్కడ ఎన్ని శివరూపాలు ఉన్నాయో అన్ని శక్తి రూపాలు ఉన్నాయన్నమాట. చిత్రఘంట అనేటువంటి గౌరీదేవిని ఎవరు సేవించుకుంటారో వారికి యముని వాహనమైన మహిషము యొక్క ఘంటానాదాలు వినబడవు అన్నాడు. అంటే మృత్యువు వారిని ఏది చెయ్యలేదు అని చెప్పడం అన్నమాట. ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి యోగ శక్తులు, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తులు. అమ్మ ఇన్ని రూపాలతో ఉన్నదంటే మన లోపల ఇన్ని రూపాలతో ప్రాణశక్తులతో ప్రసరిస్తున్న చైతన్యమే అని అర్థం అన్నమాట. విశ్వేశ్వర మహాదేవుని నివాస భూమి అయిన కాశీక్షేత్రానికి నమస్కారము. నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.